బృహస్పతి స్వామివారి ప్రీతికరంగా చాలా వైభవంగా మరి వేదధ్వనులు అలాగే నామధ్వనులు విశేషమైనటువంటి సంప్రదాయబద్ధమైన భగవతి నామస్మరణ చేత కార్యక్రమం విలసిల్లిన విషయం మీ అందరికీ తెలుసు. రేపు శుక్రగ్రహ ప్రీతికరంగా హోమం కార్యక్రమం జరుగుతుంది. శుక్రుడు అంటే ఈనాడు మనకు ఉపాసనా మంత్రములు అంటే వాక్యరూపకంగా బీజాక్షరాలతో కూడిన మంత్రాలు, ఉపనిషత్తు రూపంలో మంత్రాలు, స్వరలు లేకుండా చెప్పినటువంటి మహావాక్యాలు, బ్రహ్మసూత్రాది మహావాక్యాలు, వేదము ద్వారా, వేదత్రయము ద్వారా కాక నాలుగు వేదము ద్వారా చెప్పినటువంటి యొక్క స్వరము, దీర్ఘస్వరము, అలాగే అనుదాత్త ఉదాత్తతో విలసిల్లే మంత్రాలు రకరకాలుగా ఉన్నాయి. ఉపాసనాపరమైనటువంటి మంత్రాలలో ఈ మంత్రాలు మొత్తానికి ఆధిపత్యం భారత భూభాగంలో శుక్రాచార్యుల వారికి ఇచ్చారట దేవతలందరూ కూడా. దేవతలందరూ కలిపి ఈ 9 కోట్ల మహామంత్రముల శక్తి మనం ఏదైతే ప్రస్తుతం 3 కోట్లానికి ఉదాహరణకి పవిత్రంగా చెప్పుకున్నామో ఇలాంటివన్నీ కూడా వారికి అంటే మంత్రద్రష్ట సమస్త మంత్రములు, ఉపాసనా మంత్రములు, సమస్త మంత్ర సంబంధించినటువంటి విధి విశేషాలు శుక్రాచార్యుల వారికి తెలిసింది, ఇతరత్ర ఎవరికీ తెలియదు. ముఖ్యాంశం తర్వాత స్త్రీల జాతకం మీద ఎక్కువ అంశం చూపిస్తాడు ఈయన. అంటే స్త్రీల స్వభావానికి, స్త్రీ జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత పురుషుడికి ఇవ్వడని కాదు, 80% స్త్రీల వైపు. శుక్రుని గురించి చెప్పాలంటే స్త్రీల స్వభావం చెప్పవచ్చు అన్ని రకాల, ఇంట్లో బయట, ఇక ముందు వెనక. పురుషుల గురించి కూడా సుమారు ఒక 25-30% మాత్రం ఈయన యొక్క ఇది అనుకూలం ప్రతికూలం చెప్పడం జరుగుతుంది. రాజస స్వభావంగా ఉంటాడు. రాజస స్వభావం అంటే ఏమిటి అంటే తనకు ఏమీ ఇంట్లో లేకపోయినా, తనకు ఏమీ తెలియకపోయినా బ్రహ్మాండంగా అన్ని తెలిసిన వాళ్ళలాగా ఉంటుంది లగ్నంలో శుక్రుడు ఉన్నవాడి యొక్క ప్రవర్తన. పురుష జీవితంలో కానీ స్త్రీ జీవితంలో అలా గంభీరంగా ఉంటారనమాట. అడ్వాన్స్ పీపుల్స్ ఉంటాం మనం. తర్వాత ఈయనకు పగటి కాలం చాలా ఇష్టం. సరే, శుక్రుడికి కూడా యంత్రాలు ఉన్నాయి, సంఖ్యా యంత్రాలు, అలాగే మాలిక యంత్రమాలిక మాతృభాషలో అక్షరాలతో కూడిన యంత్రాలు. ఈయనకు పగటి వేళ చాలా ఇష్టం. దానిలో కూడా అపరాహ్నము వేళ అని పితృకాలం వేళ అంటారు. ఆ పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాలు, ఆ తిథితో కూడిన సమయాలు ఏవైతే అవి చాలా ఇష్టమని చెప్తున్నారు. సరే, శుక్రవారం చాలా ఇష్టం. దేవీపరమైన ఉపాసన చేసేవారు ఎందు ఈ శుక్రుడి యొక్క ప్రతిభ చాలా ఉంటుంది అని. అలాగే జ్యోతిష్యం కానీ, ఒక భాగ్యం కానీ, ఒక ఆకర్షణమైన ఊహాతీతమైన ఒక వృత్తి వ్యాపకం కానీ అవి ఉన్నాయంటే తప్పకుండా శుక్రుడు అనుకూలంగా ఉండాలని చెప్తున్నారు. ఒక్క విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి, భృగుషట్క దోషం అని 24 రకాల ఉదాహరణకి ముహూర్తాలు పెట్టేటప్పుడు దోషం ఏదైతే ఉంటుందో 6వ స్థానంలో శుక్రుడు ఉంటే బాగా దోషం, 24 రకాల దోషాలు చెప్పారు దోషం అని. సరే, దాని మీద ఓ 2 గ్రహాలు 3 గ్రహాలు అనుకూల దశలో కనుక దృష్టి ఉంటే దోషం అనుభవానికి రాదు. మామూలుగా ఓరల్గా చెప్పేమాట ఏంటంటే శుక్రుడు 6వ స్థానంలో ఉండకూడదు, 12వ స్థానంలో శుక్రుడు ఉంటే కూడా వివాహాది సంబంధానికి కాస్త దోషం చెప్తారు. కాగా ఇంకా కొంచెం సూక్ష్మమైన పండితులు 7వ స్థానంలో అంటే జాయాస్థానం, వివాహే సప్తమే శుద్ధి అని చెప్పారు. అలాంటి యొక్క వివాహంలో ముహూర్తంలో 7వ స్థానంలో శుక్రుడు ఉంటే ఏమిటి అంటే కామపీడితులు అవుతారని చెప్పారు. స్త్రీ కానీ పురుషుడు కానీ అంటే శరీర సుఖాలు ఉపేక్షించే స్వభావం ఎక్కువగా ఉంటుంది వాళ్ళ మీద అని ఉదాహరణ. తర్వాత ఇక వజ్రము, అసలు నవరత్నాల మంత్రాల్లో చాలా ఖరీదైనటువంటి వస్తువు ఈ వజ్రమే. 1 లక్ష స్థానంలో ఉంటుంది ఇది ఖరీదు కాలానుగుణ్యంగా. ఈ వజ్రం అంటే తెల్లగా ఉంటుంది. నిన్న పుష్యరాగం చెప్పుకున్నాము, వజ్రానికి పుష్యరాగానికి సంబంధం లేదు. వజ్రము మనకు చూస్తే స్పష్టంగా మీకు గుర్తు చెప్పగలం కానీ ఒక నక్షత్రం లాంటి యొక్క సామాన్యమైనటువంటి యొక్క ఆకర్షణతో ఇలాంటి మెర్క్యూరీ బల్బులు కాక ఇప్పుడు ఆ తెల్లగా కనిపించే బల్బులు కొన్ని కోట్లు ఎన్ని కలిస్తే ఒక చోట వెలుగుంటుందో ఓ పెసరబద్దలో సగభాగం ఉండబడేటువంటి వజ్రం ఈనాడు 15 లక్షలు 60 లక్షలు ఉంటుంది. జాతి వజ్రం అంటే ఇలాంటి వజ్రం శుక్రప్రీతికరంగా ధరించాలి, యథాశక్తిగా దానం చేయాలి. ఎన్ని క్యారెట్లు పెట్టుకోవాలి, ఎవరు పెట్టుకోవాలి, ఏళ్ళు పెట్టుకోవాలి, సరే ఇదంతా విధానం ఉంటుంది. మొత్తానికి సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకోవచ్చు సిద్ధాంతుల ద్వారా. తర్వాత బంగారంతో ముఖ్యంగా శుక్రుడు అనుకూలంగా ఉండాలి. ఆ శుక్రదశ ఎందు బాలారిస్తాలు కానీ ఇతరమైన అల్పాయుష్ అష్టమస్థానం అల్పాయుష్ కానీ ఉందని మనకు పెద్దలు సూచించినప్పుడు, మహాఘనమైనటువంటి శాంతి నక్షత్రాలు ఉన్నప్పుడు అనామిక అంటే 4వ ఏలు చిటికిన వేలు పక్కన ఉండబడేటువంటి 4వ వేలు జ్ఞాననాడి అని చెప్పి ఉంటుంది. ఇక్కడ ఉంగరం ఏలు అంటున్నాం ముద్దు గుర్తుగా. మొట్టమొదటి మామగారు అమ్మాయిని పెళ్లి చేసేటప్పుడు ఆ ఉంగరం ఆ ఏలికే తొడుగుతారు. మేనమామగారు ఉడుగు చేసినప్పుడు భటువు ఆ ఏలికే తొడుగుతారు. మొత్తానికి ఉద్దేశం ఏమిటంటే అనామిక 4వ ఏలు ఎందు మామూలుగా ధరించవచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. తర్వాత ఇక జలతత్వం, శుచి అయిన నీళ్లు, శుచి అయిన సరస్సులు, శుచి అయిన తటాకములు అంటే చెరువులు, శుచి అయినటువంటి యొక్క శుద్ధంగా ఉన్న నదుల ప్రాంతంలో ఈయన గారు సంచారం చేస్తాటండి. జల స్వభావం కలిగినటువంటి వాడు. 3 వేళలు మనం స్నానం చేస్తాం, 8 వేళలు పూజ చేస్తాట ఈయన. చూడండి మహానుభావులారా, 2 పూట్ల పూజ చేసేటప్పటికీ 2వ పూట దీపారాధన చేయాలంటే ఉందో లేదో మనకు అనుమానం, కారణాలు అనేకం సాంఘిక పరంగా. 8 వేళ పూజ చేస్తాటండి శుక్రాచార్యులు వారు దేవతలకి. 8 వేళల, 8 వేళ అంటే భారతీయ కామాలం ప్రకారంగా 24 గంటలు, 8 మూడు 24 అంటే 3 గంటలు ఒక యామం అంటారు. ప్రతి యామానికి పూజ చేస్తాటండి. రాక్షస రాజుటండి ఈయన, రాక్షస లోకానికి రాజు చేశారండి. దేవి భాగవతంలో కూడా ప్రహ్లాదుని రాజన్ చేశారు, మంత్రద్రష్ట గనక, మంత్రమహిమ గనక. కాగా ఇప్పుడు ఈ చెప్పేటువంటి యొక్క ఈ నాడీ గ్రంథములని చెప్పి కొత్తగా ఏవైతే ఇటీవల కాలంలో సాహిత్యం ముందుకొచ్చిందో అవి కూడా మన ఈ శుక్రాచార్యుల వారు చెప్పినటువంటి గ్రంథాలేనండి. నాడీ జ్యోతిష్యం అని టెమిలియన్స్, అలాగే కేరళ ప్రాంతీయులు ఎక్కువగా దీన్ని ప్రచారంలోకి తెచ్చారు. ఇతరత్ర కూడా మన వాళ్ళు కొద్దిగా అక్కడక్కడ చెప్తున్నారు. ఇవి 3 రకాలుగా ఉంటాయి, బృహత్ జాతకం, నాడీ జాతకం, సరే మామూలుగా జాతకం. వీటిని గురించి ఈ అసలు ఈ విధానం మొత్తం రాసినాడు. కర్మ విపాక గ్రంథం అని మహారాష్ట్ర ప్రాంతంలో కర్మ విపాక గ్రంథము అంటారు. ఈ కర్మ విపాక గ్రంథం 24 మంది మంచి మంచి సిద్ధాంతులు, ఒక ప్రపంచ స్థాయిలో బాగా పేరు కలిగి మంచేటలు తెలిసిన వాళ్ళు, అనుష్ఠాన పరులు అంటే తపోమయం కలిగిన వాళ్ళు కలిసి ఒక జాతకాన్ని పరిశీలన చేస్తే 7 జన్మల యొక్క రహస్యం హాస్యం కాకుండా చెప్తుందిటండి. శుక్రాచార్యుల వారి పైన మొట్టమొదటి పేజీలో రాస్తారు పరిచయం అయిన తర్వాత. ఈ జాతకంలో ఈ నియమ ప్రకారంగా మీరు గనక ఫలానా మాతృభాషకు చెందినవాడు, ఇతను పూర్వజన్మలో ఈ ప్రాంతంలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అని ఆయనగా, ఈయనకి మళ్ళీ రాబోయే జన్మలో ఇలాంటివి రాబోతున్నాయి, ప్రస్తుతం జన్మలో ఫలానా మాతృభాష ప్రాంతంలో ఫలానా స్వభావం కలిగినటువంటి వాడు, భార్య ఫలానా రంగులో ఉంటుంది, సంతానం పుట్టి నష్టం అవుతుంది, ఆడ సంతానం ఎక్కువ ఉంటుంది, ఇలాగ వివరాలు చెప్పిన సందర్భంలో ఎవరైనా ఇది కాదండి పుట్టిన సందర్భంలో సరి అయిన టైం ఇచ్చి కాదండి అంటే, ఓ పండితులారా ఆ కాగితాన్ని మీరు చించేయండి అన్నాడు ఆయన. ఏ కాగితాన్ని? తను రాసినటువంటి మొట్టమొదటి కాగితాన్ని చించేయమన్నాడు. మరి ఆ కాగితం నిజంగా చించినట్లయితే ఈనాటి వరకు ఆ తాళపత్ర గ్రంథాల్లో ఆ కాగితం ఎలా ఉందండి? అంటే ఇక్కడ ముఖ్యాంశం ఏంటంటే పుట్టినటువంటి సమయం, మనం ఏ ప్రాంతంలో మనం పుట్టామో నిమిషం ప్రకారంగా రికార్డులో ఉండాలి, సెకండ్ లక్కర్లో. తెలుసో తెలియకో మనం ఏదైనా కారణం వల్ల సిస్టర్లు చెప్పుకునో, డాక్టర్లు చెప్పుకునో, సంతోషంలోనో, తలుపులు తీయకనో, వెళ్ళలేకనో, తోచుకునో, గడియారం పనిచేయకనో, ఏదో కనుక ఒక నిమిషం కనుక మీరు ఆ సిద్ధాంతి గారికి సరైన వాళ్ళకి అయ్యా జాతక ప్రభావం చెప్పడం ఇచ్చినప్పుడు ఆ ఫలితం సమానంగా ఉంటుంది, క్యాలిక్యులేషన్ సరిగా ఉంటుంది. కానీ మీరు ఒక నిమిషం కనుక భేదం ఇస్తే రికార్డు పూర్వకంగా 7 సంవత్సరాల పైన 14 సంవత్సరాల్లో ఎఫెక్ట్ అవుతుంది. అది క్యాలిక్యులేషన్ పొరపాటు కాదు, మనం ఇచ్చినటువంటి వ్రాత మూలం పొరపాటు. 7 సంవత్సరాలు అయ్యా మీ అబ్బాయి ఫలానా సమయంలో వివాహం అవుతుందని చెప్పారనుకోండి, 7 సంవత్సరాలు దాకా కాదు, వచ్చిన వాడు కూడా వెళ్ళిపోతారు, ఇక ఉపయోగం లేదు, చెప్పుకోదగిన మాట ఏం లేదు. 7 సంవత్సరాల తర్వాత 14 సంవత్సరాల్లో అవుతుంది. ఇలాంటి వాటి యందు స్త్రీకి వివాహం కావలసినటువంటి యోగం కలగాలి అంటే, స్త్రీ వెళ్ళిన సందర్భంలో అక్కడ కూడా ఐశ్వర్య వృద్ధి కావాలంటే శుక్రబలం కావాలి అంటారు. ఓరల్గా చెప్పే మాట ఏమిటి అంటే, పురుషుడికి గురుబలం, స్త్రీకి శుక్రబలం బాగా ఉన్నప్పుడు ఇంటికి వచ్చి తలుపులు కొట్టి అడ్రస్ తెలుసుకున్నాం, ఏమండి మేము ఫలాన చోట నుంచాం, మీ ఇంట్లో అమ్మాయి ఎందుటిగా పెళ్లి చేస్తారా, అయితే మా అబ్బాయి ఉన్నాడు, ఇలాగా వాళ్లే వచ్చి పరిచయం చేసుకుంటారండి శుక్రబలం ఉన్నప్పుడు. కనుకనే దేవీపరమైనటువంటి మంత్రాలు స్త్రీలు కూడా తప్పకుండా ఉపాసన చేయాలి, దేవీపరమైన పూజలు చేయాలి. కనుకనే మనకు గౌరీ పూజ అని ముఖ్యంగా అందరినీ ఉద్దేశించి ఓ మందులాగా పెట్టారు. అంత మాత్రం కాదు, తర్వాత కూడా పురుషుడైనటువంటి వాడు శివపంచాక్షరి మంత్రం ముఖ్యంగా జీవితంలో, స్త్రీ అయినటువంటి గౌరీ పంచాక్షరి మంత్రం గురువుల ద్వారా మరి ఉపాసన పొంది, అంటే మంత్ర ఉపదేశం పొంది, దాన్ని నిరంతరం కూడా 24 గంటల్లో తిరిగి లేదండి, వీలు పడదండి, వీలైతే చూస్తామండి. ఈ మాటలు రోజువారీగా అన్నిటికీ తిరిగి అవుతుంది, అన్ని పనులు చేస్తుంటాం, కానీ ఇలాంటి పనులు చేయాలంటే కాస్త తెలుస్తూ తెలియక వెనకాడేటువంటి సంఘం కూడా ఎక్కడైనా ఉండవచ్చు. అలా కాకుండా చేయటం వల్ల ఈ గౌరీ పంచాక్షరి మంత్ర ఉపాసన చేయటం వల్ల క్రమంగా భర్త ఆయుష్యం కూడా వృద్ధి అవుతుంది. ఆ ప్రార్థనలో ఇలా ఉంటుంది, అంతేమైనా మనం చెప్పలేం, మొత్తానికి చేయాలి. తర్వాత వెండి చాలా ఇష్టంటండి ఈయనకి, అరటి పండ్లు చాలా ఇష్టంటండి శుక్రాచార్యుల వారికి, అరటి పండ్లు. తర్వాత పులుపు రుచి అంటే నిమ్మకాయ నీళ్లు, అన్నిట్లో నిమ్మకాయ, అన్నిట్లో పులుపు, అన్నిట్లో చింతపండు, ఇలా తినేవాళ్ళు ఉంటారు కొంతమంది, కాస్త చింతపండు ఎక్కువైపోయినారా, అలాంటి పులుపు చాలా ఇష్టంటండి. ఆగ్నేయ దిక్కు చాలా ఇష్టంటండి. తర్వాత లేత నీలం రంగు, నీలంలో కూడా నీలం చెప్పుకున్నాం కదండి మనం ఆకు రంగు, దానిలో లేత నీలంలో కూడా, లేక మామూలుగా ఈ పసుపు రంగు, ఇవి రెండు కూడా ఆయనకి ఇష్టంటండి. తర్వాత ఈయనకు సంబంధించినటువంటి యొక్క సమిధల్లో అత్తి సమిధలు అంటారు. ఏమండి సరే ఏది దొరకపోతే యజ్ఞ కష్టాల్లో రావి పుల్లలు మామూలుగా ఏమంటారు ఈ మోదక సమితిలో ఇవి వాడతాం మనం, యజ్ఞకాస్తాలు అత్తి సమితిలు అంటారు. తర్వాత పులుపుతో పాటు ఈ లక్ష్మీదేవి, శుక్రాచార్యుల వారు అనుగ్రహం కలగాలంటే లక్ష్మీదేవి యొక్క స్తోత్రము, లక్ష్మీదేవి పూజ, లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ సహస్రనామం. తర్వాత ఇక ఈయనకు బ్రాహ్మణ స్వభావం కలిగిన వాటి అండి. రాక్షస లోకంలో రాజైనా బ్రాహ్మణుడికి ఏ లక్షణాలు ఉండాలో, శాంతి, సత్యము, దయాక్షమ నాలుగు ఉంటాయటండి. అలాగే వేదశాస్త్రములో ఈయనకు తెలియని రహస్యం ఏమిటండి, ఏ మంత్రం ఎక్కడ ప్రయోగం, అధర్వణ వేదంలో ఏ మంత్రం మంత్రకాండలో ఎలాంటి పని చేస్తుందో, ఈ విషయాలని కూడా తెలిసినటువంటి వాడు శుక్రాచార్యుల వారు అన్నారు. తర్వాత తెలుపు దారం ఈయనకు చాలా ఇష్టం అండి, తెలుపు రంగు కలిగినటువంటి దారం. తర్వాత ఈయన యొక్క మహర్దశ 20 సంవత్సరాలు, అసలు అంతకుమించిన మహర్దశ ఎవరికి లేదు. శరీ కూడా 19 సంవత్సరాలు చెప్పారు. సరే కొంతమంది మహర్షులు కొద్దిగా చాలా తక్కువ మంది చెప్పారు 21 సంవత్సరం అని, కానీ మహర్దశలో వచ్చినప్పుడు రీజనబుల్గా మన మాతృభాష తెలుగు మాట్లాడే ప్రాంతంలోగా ఇతర ప్రాంతాల్లో కూడా కాశీ వాళ్ళు కూడా 20 సంవత్సరాలు శుక్రుడి యొక్క పీరియడ్ మహర్దశ. దీనిలో మామూలుగా శుక్రుడితో పాటు అంతర్దశలన్నీ వరుసగా వస్తూ ఉంటాయి మధ్య మధ్యలో, అది వేరే సంగతి. తర్వాత ఇక ఈయనకి పూల చెట్లు ఉన్న ప్రాంతంలో ఈయన సంచారం చేస్తాటండి. పూల చెట్టు, పువ్వుల చెట్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ బాగా సంచారం చేస్తాటండి. తర్వాత ఈయనకు ఇష్టమైనటువంటి జంతువులు నెమలి, చిలుక, గేదె. గేదె అంటే ఏమంటారు, బర్రెలు, బర్రెలు అంటారేమో, బర్రెలు. తర్వాత ఈ గేదెలు, గోవులు అవన్నీ కూడా ఆయన గారికి ఇష్టం అండి. గృహభాగాల్లో ఎక్కడ శుభ్రంగా ఉంటుందో, ఎక్కడ ఆరోగ్యదాయకంగా ఉంటుందో, ఎక్కడ ఆకర్షణగా ఉంటుందో, ఎక్కడ ముగ్గులు పెట్టి ఉంటాయో, ఎక్కడ పసుపు కుంకుమతో చక్కగా రాసి ఉంటుందో, అలాగా అలంకరించినటువంటి యొక్క ఆ ద్వారాలు, గడపలు ఇవన్నీ కూడా ఆయనకి ఇష్టం అండి. అలంకారం చేసినటువంటి యొక్క ఆకర్షణీయంగా ఉండే ముగ్గులతో అలంకరించినటువంటివి. తర్వాత ఈ అధిదేవత, ఈయనకు ప్రియమైనటువంటి అధిదేవత శచీదేవి, అంటే ఇంద్రుని యొక్క భార్య, ఈయనకు అధిదేవతగా చెప్తారు. ప్రసిద్ధ దేవత ఇంద్రమరుత్వం అనబడేటువంటి దేవతగా చెప్తారు. తర్వాత ఈయనకి ఇష్టమైనటువంటి యొక్క దానాలలో, వస్తువుల్లో బొబ్బరులు అంటే అలసందలు, అలసందలు అంటాం మనం, బొబ్బరులు, పెరుగు, వెండి ప్రతిమలు, నెయ్యి, తెల్ల పండ్లు, తెల్ల పండ్లు, తెలుపు వస్త్రాలు, తెల్ల గులాబీలు, తర్వాత విరజాజి, వెన్న, జున్ను ఇవన్నీ కూడా చాలా ఇష్టం అండి. ఆయన ప్రియంగా ప్రత్యేకించి ఆయనకు ప్రసాదాలు చేయాలి అంటే పాలకోవా, పొంగలి ఇవన్నీ కూడా ఆయనకి ఇష్టం అండి. ఈ ఈ శుక్రుడు అనుకూలంగా లేక ద్వాదశ స్థానంలోనో అరిష్ట స్థానంలోనో, అంటే లగ్నం చతుర్థ దశమం సప్తమం కేంద్ర సౌన్యకం కేంద్ర స్థానాన్ని చత్వారి త్రికోణే నవపంచమే అని జ్యోతిషాస్త్రంలో ఒక ప్రమాణం ఉంది. 1వ స్థానం, 4వ స్థానం, 7వ స్థానం, 10వ స్థానం ఇవి కేంద్ర స్థానములు అంటారు. ఈ స్థానాల్లో ఏ గ్రహం ఉన్నా కూడా ముఖ్యంగా శుభగ్రహాలు శుభాన్ని ఇస్తాయి. శుభగ్రహాలు ఈ స్థానంలో ఉండాలి. అన్ని రకాల గ్రహాలు రోజు చెప్పలేకపోతున్నాం, 11వ స్థానంలో శుభాన్ని ఇస్తాయి అన్ని రకాల గ్రహాలు. ఏకాదశ స్థానం అంటే ప్లస్ పాయింట్, ఎలాంటి గ్రహం కూడా 11వ స్థానంలో శుభాలు ఇస్తాయి. ఇక 3, 5 అలాగే మరి 11వ స్థానంలోకి 6 ఈ స్థానాల్లో పాపగ్రహాలు బలాన్ని ఇస్తాయండి. పాపగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి బలాన్ని ఇస్తాయటండి. తర్వాత ఇలాంటి యొక్క కేంద్రాల్లో శుక్రుడు ఉన్నప్పుడు చాలా రకాల దోషాలు పోగొట్టి చాలా రకాల సుఖాలు ఇస్తాటండి. ఊహాతీతమైన సుఖాలు అనుభవంలో ఇస్తాటండి ఆ శుక్రాచార్యులు వారి శుక్రుడు. తర్వాత ఈయనకు మిత్రవర్గం ఏమిటంటే గ్రహవర్గంలో శని, బుధుడు, రాహువు. ముఖ్యంగా శత్రువు ఎవరయ్యా అంటే గురువు, బృహస్పతి శత్రువు అండి. చూడండి, ఈ శుక్రాచార్యుల వారికి బృహస్పతి వారికి శత్రుత్వం మళ్ళీ శాస్త్రకారులు 4 రకాలుగా చెప్పారు. నైసర్గిక శత్రుత్వం, సామాన్య శత్రుత్వం, అనాది శత్రుత్వం, సహజ శత్రుత్వం. శత్రుత్వానికి 4 రకాల స్థాయిలు చెప్పారు. అంటే ఎప్పుడు శత్రువే, అంటే బృహ కథాభాగంలో కూడా దేవి భాగంలో మనకు వస్తుంది. ఏం చెప్పినటువంటి మాట ఇంద్రుడు ఒప్పుకోడు, ఇంద్రుడు చెప్పినటువంటి మాట ఈయన ఒప్పుకోడు. దేవాచార్యుడు బృహస్పతి అసలు ఆయనకి ఏం తెలుసు అంటారు చూడండి. ఉదాహరణకి ఆ స్థితిలో ఉంటుంది ఈయన యొక్క మాట యొక్క స్వభావం. కాగా ఇక సర్పములకు సంబంధించి, విష జంతువులకు సంబంధించి కూడా మంత్రానుష్ఠానం వీరి దగ్గర ఉందిటండి. ఎలాంటి దయాసముద్రుడే అంటే రాక్షసులకు కూడా జపం చెప్పినవాడు ఈయన. నారదుల వారు ఏదో అక్షరాలు చెప్తున్నారు వింటున్నాం, కాక రాక్షస జాతిలో కూడా దేవి భాగవతం 2వ వర్గంలో వస్తుంది, వాళ్ళకు కూడా మంత్రాలు చెప్పినటువంటి వాడు. అయితే ఒక ఇక్కడ కూడా ఒక కారణం చెప్పారండి, నేను మహాదేవుడి దగ్గరికి వెళ్ళి మన రాక్షస లోకానికి ఎప్పుడు కూడా ప్రమాదం సంబంధం ఇబ్బంది లేకుండా ఉండేటట్లుగా 3 సంవత్సరాలు బ్రహ్మాండమైన తపస్సు చేసి మహాదేవుని చంద్రమౌళీశ్వర స్వామి అనుగ్రహం పొంది మీకు వచ్చి నేళ్లు మళ్ళీ మీరు ఎలా ప్రవర్తిస్తే మనం లోకం రాక్షస లోకం గెలుస్తుందో నేను చెప్తానన్నట్టండి. అక్కడ కూడా ఈశ్వరుని యొక్క అనుగ్రహం కొంత ప్రయత్నం చేసినవాడు. మంత్రద్రష్టయ్యి మంత్రమును ఆధీనంలో ఉండగా పరమాత్మని ఈశ్వరుని కన్నా కావాలని ప్రయత్నించిన వాడు శుక్రాచార్యులు అంటే ఈశ్వరుణ్ణి మనం ఏ స్థాయిలో ఎన్నాళ్ళు ఎందుకు ఎప్పుడు ఎలా ఆరాధన చేయాలో ఇక మనం ఊహించుకోవచ్చు. తర్వాత ఈయనకు శుక్రాచార్యుల వారికి గురువు గారికి ఆ గురుగ్రహానికి ఎప్పుడు కూడా విరోధం. కనుకనే ఇవాళ గురువు హోమం అయిపోయింది కనుక మనకు ఆయనతో విరోధం ఏం లేదు. ఇక ఎందుకే అంటే సుస్వాగతం ఆయనకి, రాబోయే స్వామివారికి, శ్రీవారికి కూడా స్వాగతం. కనుక ఇలాంటి హోమం చాలా ఇష్టంటండి. సరే, మామూలుగా ఈయనకు తెలుపు రంగుతో కూడినటువంటి యొక్క గుర్రములతో కూడినటువంటి రథాలు ఉన్నాయటండి. తర్వాత కాస్త రజోగుణ స్వభావం కలిగినటువంటి వాడు అంటే ఏమిటి అంటే వాళ్ళంతా వీళ్ళంతా నోడుతానడు కానీ ఊహలో మాత్రం గ్రహాల్లో నేనే గొప్పవాణ్ణి కదా అనే భావన ఉంటుందండి. తర్వాత ఈయన శరీరంలో ఉండబడేటువంటి యొక్క మర్మ అవయవ సంస్థం ఏదైతే ఉంటుందో ఈయన కారణంగా అనారోగ్యంగా లేకపోతే ఆరోగ్య సూచకంగా ఉండడానికి ఈయన యొక్క జపమంత్రానుష్ఠానం అనుకూలంగా పనిచేస్తున్నారు. తర్వాత జీవనంలో భార్యాభర్త అంటే అనుకూలంగా ఉన్నప్పుడు భర్త అయిందు, అనుకూలంగా ఉన్న భార్య అయిందు. అసలు ఈ దంపతులు చూస్తే భారతదేశంలో ఎందుకంటే మించిన అన్నయ్య దంపతులు అసలు ఎక్కడున్నారు? సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులాగా ఉన్నారు, లక్ష్మీనారాయణలాగా ఉన్నారు అంటాం. అంత వైభవం ఇస్తాటండి. ఇక అనుకూలంగా లేక పురుషుల్లో గురుబలం ఉండి ఆమెలో శుక్రబలం కనుక ఉన్నట్టయితే వైభవంలో మనకు పోయి ఆ వై పోయి చివరకు భయం మిగులుతుందండి. దంపతుల్లో భయమే మిగులుతుంది ఇలాగా. తర్వాత రాక్షసలోకాన్ని గురువు అని చెప్తున్నారు. ఇంకొక విశేషం ఏంటి అంటే రుద్రుని యొక్క శరీరంలో ఉండబడేటువంటి సంతానానికి సంబంధించిన శక్తి కారణంగా ఉద్భవించాడు అని ఒక ఆధారంగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. తర్వాత మంచి నీతితత్వం కలిగినటువంటి వాడు, ఎప్పుడు అబద్ధం చెప్పకుండా, ఎప్పుడు మామూలుగా మాట్లాడి, ఎప్పుడు సుబద్ధం చెప్పి, ఎప్పుడు సహజంగా ఒక ధర్మభావంతో ఉండేవాడు అని ఎప్పుడు కూడా అనుకూలంగా ఆయన సహకారం చేస్తూ ఉంటాడండి. తర్వాత ఇక స్థిరమైన స్వభావం కలిగినటువంటి, చంచల బుద్ధి కలిగినటువంటి వాడు కాదు. శుక్రుడు బాగా కేంద్ర స్థానాల్లో అనుకూలంగా ఉన్నట్లయితే, సప్తమ స్థానంలో శుక్రుడు ఉన్నట్లయితే, శుక్రగ్రహం మీద శుభగ్రహ దృష్టి ఉన్నట్లయితే, గురుగ్రహ దృష్టి లేకపోయినట్లయితే ఇక ఆ ఇల్లు ఇంద్రుడి ఇంటిలాగా ఉంటుందిటండి. ఏవో మాటలు చెప్పారండి. ఇంద్రాలయం అన్నారు. ఆలయం అంటే ఇక్కడ దేవాలయం కాదు, ఇంట్లాగా ఇంట్లో ఐకమత్యం కూడా ఇంద్రవైభవంగా ఉంటుందన్నారు. తర్వాత కృష్ణానది నుంచి గోదావరి వరకు కూడా ఈయన యొక్క ప్రభావం అన్ని రకాల వర్గాల్లో, పండితుల్లో, పామరుల్లో ఈయన కాలక్షేపం చేస్తాడండి. శత్రుక్షేత్రాలు ఏమిటయా ఈయనకంటే మేషరాశి, వృశ్చిక రాశి అండి. ఈయనకు విరోధం లేకుండా, మిత్రవంతులు లేకుండా అడ్వాన్స్గా ఉండబడేటువంటి వాళ్ళు ఎవరై అంటే కుజుడు, గురువు అండి. అంటే కుజుడితో పాటు గురువు ఉన్నప్పుడు, గురువు శత్రువు అనే విషయం ఎప్పుడూ మర్చిపోవద్దు. కుజుడితో కూడిన గురువు ఉన్నప్పుడు ఇక ఈయన ఏదో చూస్తున్నట్టుగా ఆ కుజుడి బలం వల్ల కాస్త తెలిసి తెలియంటి ఉంటాడండి. తర్వాత ఇక అనారోగ్యాలు వయసు దాటిన తర్వాత కఫంతో కూడినటువంటి అనారోగ్యాలండి, ఆస్మా వ్యాధి అంటాం మనం. బాగా ఉబ్బసం, దగ్గు, కళ్ళే అంటారు. అలా కఫంతో కూడినటువంటి అనారోగ్యాలు కలిగజేస్తాటండి. తర్వాత హోమ సమయంలో మేడి చెట్టు అంటారు, అత్తి అంటే మేడి చెట్టు, మేడి అంటే తెలుస్తుందండి. అలాగా అవి ముఖ్యమని చెప్తున్నారు. తర్వాత ధనవృద్ధి చేసే స్వభావం కలిగినటువంటి వాడు, ధనము అంటే డబ్బులు మాత్రమే కాదు, ధనము అంటే బంగారం మాత్రమే కాదు, ఏ ఐశ్వర్యం వల్ల మానవ జీవితంలో గృహస్థులు దేవతా ప్రియమైన కార్యాలు చేయడానికి, అలాగే దాన ధర్మాలు చేయడానికి కావాల్సిన ఐశ్వర్యం ఇచ్చేటువంటి వాడు అలాంటి యొక్క ధనవృద్ధం చేసేటువంటి వాటండి. ఇతరమైనటువంటి యొక్క పేర్లు ఈయనకు చాలా ఉన్నాయిటండి. భృగు, భృగు శుభ, అస్పూజితు, సీత, ఉసేన, దైత్య పూజ్య, కావ్య, కవి, గ్రహకారక నిఘంటు అని ఈ గ్రహాలకు పేర్లు ఉన్నాయి ప్రత్యేకించి. సరే, కొన్ని పేర్లు ఇక్కడ ప్రత్యేకంగా రాశారు. తర్వాత మహాపురుష యోగాన్ని కలుగజేసేవాటండి. అంటే మహాపురుష యోగం అంటే పురుషులందు పుణ్యపురుషుల వేరయా అని ఓ గొప్పతనంతో కూడినటువంటి జీవనం పెంపొందింపజేసుకునేటువంటి యొక్క పురుషుని యొక్క లక్షణాలతో కూడినటువంటి వాడని చెప్తున్నారు. తర్వాత మూల త్రికోణ రాశులు ఈయనకి మామూలుగా ఈ 5, 9 స్థానాల్లో బలంగా ఉంటాటండి. ఈ దేవతలంతా కూడా శంకరాచార్యుల వారు ఈ మాట చెప్పారు, శంకరాచార్యుల సంప్రదాయ ప్రకారంగా మంత్రం చెప్పారు, శంకరాచార్యుల వారి సంప్రదాయంలో ఈ యంత్రం చేయించారు అంటే చాలా సంతోషించే స్వభావం కలిగినటువంటి వాటి అండి. కాస్త సంతాన అపేక్ష కలిగినటువంటి శారీరక సుఖాల ఎందు అపేక్ష కలిగిన వాడే ఉంటాడండి. శంకరాచార్యుల వారి యొక్క లక్షణాలు ఉన్నాయా లేదా, అయా జాతకం లేదండి ఆ రోజుల్లో పెద్దవాడు ఎవరు రాశారండి అంటే, బొట్టన వేలు పక్కన ఉండబడేటువంటి ఉదాహరణకి పురుషులకి రెండవ ఏలు ఏదైతే ఉంటుందో కాళ్ళకి చేతులకు కాదు, ఆ ఏలు గనక పొడవు ఉన్నట్లయితే శుక్రాచార్యుడికి సంబంధించిన అనుకూలమైన వర్గంలో పుట్టిన వాడిని ఊహించవచ్చు. చిన్న ఉదాహరణ సాముద్రికాని గురించి కూడా చెప్పారు, అంటే బొట్టన వేలు పక్కన రెండవ ఏలు అండి, అంటే ఆడవాళ్ళు మట్టిలో పెట్టుకునే ఏలు పొడవుగా ఉంటే ఈయన కాస్త సంతాన అపేక్ష ఎక్కువగా కలిగినవాడు అని చెప్పవచ్చు. దానిలో అనుమానం ఏం లేదు, చాలా గట్టిగా చెప్పారు, దీనిలో ఎక్కడ అనుమానం రావట్లేదు. అసలు మళ్ళీ వెనక్కి చూద్దామంటే సరే, మొత్తానికి ఇది యోగం కూడానండి. దీనిలో కూడా ఇంకో విశేషం చెప్పారు, సభాముఖంగా చెప్పలేము. మహాతల్లులు ఎవరైతే ఉన్నారో ఆ ఏళ్ళు అలా పొడగు అన్నప్పుడు భాగ్య సూచకం అని చెప్పారు. రకరకాలు చెప్పారు, అన్నీ చెప్పలేము కదా. మహాతల్లుడు స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఏలు ఆ పొడవుగా ఉండి ఆ ఏలు భూమికి తగులుతూ ఉంటే భాగ్య సూచకం అన్నారు. గేదె వచ్చిన వేళ అంటే బర్రె వచ్చిన వేళ బిడ్డ వచ్చిన వేళ అంటారు కదా, అలాగ ఓ భాగ్య సూచకం అన్నారు. తర్వాత ఇక ఈ మహానుభావుడు ఎప్పుడు కూడా ఇందాక మనం చెప్పుకున్నటువంటి వ్యాసాది మహర్షులు తపస్సు చేసినటువంటి ద్వీపములు ఏవైతే ఉన్నాయో అక్కడ సంచారం చేస్తాటండి. అరణ్యాల్లో, పర్వత గుహల్లో, మహర్షుల యొక్క మేధలో, జ్ఞానుల యొక్క మనస్సులో, పతివ్రతామతలను ధర్మములలో, మహామంత్రములలో, ఉపాసన మంత్రములలో ఆయన యొక్క శక్తి ఇమిడి ఉంటుందండి. తర్వాత అన్నిటికంటే విశేషం ఏంటంటే యజుర్వేద ప్రియుడండి ఆయన. విన్నారండి, తెలుగు మాతృభాషగా మాట్లాడే మన ప్రాంతంలో రోజువారీగా మనం చేసేటువంటి నూటికి నూరు భాగాలు ఆచరించే కర్మలు 99 భాగాల వరకు యజుర్వేద పద్ధతిలోనే ఆచరిస్తారు పెద్దలు. కనుక ఆ యజుర్వేద సంప్రదాయంలో కర్మ, అసలు యజుర్వేదం అంటేనే కర్మతో కూడినటువంటి విశేషాలు చెప్పేటువంటిది కనుక అలాంటి యొక్క. తర్వాత జీవధాతు ప్రధానం కలిగినటువంటి అండి, ఆయనని గురించి చరిత్ర విని, ఆయన గురించి పూజ చేసి, ఆయన చరిత్ర విని, ఆయన మంత్రాలు కనుక అనుష్ఠానం చేసిన వాళ్ళకి వీళ్ళు ఎలకాలం బతకాలనుకుంటాటండి. ఎల్లకాలం అంటే శతమానం భవతి పైన అన్నమాట అర్థం. ఆరోగ్యంగా ఉండాలనుకుంటాటండి, ఐశ్వర్యంగా ఉండాలనుకుంటాటండి. తర్వాత కటాక్ష దృప్తి కలిగినటువంటి వాడండి, అంటే ఏదైనా ఓ పొరపాటు చేసి తెలిస్తే తెలియకో ఆ పచ్చని పూలో తెల్లదారం కాకుండా ఎర్రదారం పెట్టి అయ్యో అయ్యో పొరపాటు పడ్డాం, రాత్రి గురువుగారి పురాణంలో తెల్లధారం అని చెప్పారు, ఇప్పుడు జ్ఞాపకం జలధారం పడ్డాం, అయ్యో మరి నా శుక్రుడు ఏం చేస్తాడో, ఏ ఇంటేమంత పోట్లాడతాడే అంటే ఇంటేమంత విరోధం వస్తుందని భయభ్రాంతులు పొంది మనం కనుక కాస్త క్షమాపణ కోరితే అపరాధ సహస్రాన్ని క్రియంతే అన్నిసంభయ పుత్రోయ మితిమామత్వ క్షమస్వ పరమేశ్వర అంటే ఆ పరమేశ్వరుని ధ్యానిస్తే అపరాధాన్ని కటాక్షించి కనికరించే స్వభావం ఉంటండి. అంటే పెద్ద మనస్సుతో అంటారు ఈ రోజులు, ఈ రోజుల్లో కొత్త పద ప్రయోగం ఉంది, ఆ మంచి మనస్సుతో అనరు, పెద్ద మనస్సు. మనస్సు పెద్దదిగా ఉంటుంది చిన్నదిగా ఉంటుంది వాళ్ళకి తెలిసేమో మరి మనకు తెలియదు కనుక అయ్యా పెద్ద మనస్సుతో ఆలోచించండి అంటారు. అలాంటి పెద్ద మనస్సు కలిగినటువంటి వాటండి. తర్వాత స్త్రీ పురుషులకు సంబంధించినటువంటి యొక్క సంతానానికి హేతమైనటువంటి శక్తిని బాగా సిద్ధంగా తయారు చేసేటువంటి అండి. అయితే ఒక నియమం చెప్పాడు, మీరు శివభక్తులు అయినట్లయితే, బ్రాకెట్లో ఒక క్వశ్చన్ మార్క్ పెట్టాడు, మీరు శివభక్తులు అయినట్లయితే అంటే సామాన్య పక్షంగా దేవతాభక్తులు అయినట్లయితే మీ శరీరంలో ఉండబడేటువంటి సంతానం హేతమైన శక్తి వంశవృద్ధిని కలుగ చేస్తుంది. మీరు శివుణ్ణి నిందించి భగవంతుని ఆరాధన చేయక ఏదో ఉప్పు కారం తిని మేము మరి ఈ ప్రకృతిపరమైనటువంటి యొక్క సుఖ సంతోషాల ద్వారా సంతానం పొందుతామంటే మాత్రం లాభం లేదు, నిర్మోహటంగా చెప్తున్నాడు స్వామి. చూడండి ఎంత కటాక్షం భారతీయులు ఎందు. తర్వాత సరే అరటి పండ్లు ఇష్టమని చెప్పుకున్నాం, దీనిలో కూడా ఉన్నత జాతులు ఏవైతే ఉన్నాయో మామూలుగా చక్రకేళీలు ఇతరత్ర ఉన్నాయి కదండి, ఇవాళ ఎవరో పెద్దలు ఇచ్చినట్లున్నారు, యాదులు గారు ఇచ్చారు మా అందరికీ పెద్దలు ఎవరో ఇవ్వమన్నారు. సరే అమృతపాణి ఇలాగ ఏవైతున్నాయి ఇలాంటివి కూడా చాలా ఇష్టంటండి. తర్వాత ఇక చందన వృక్షాలు, గంధంతో కూడినటువంటి చందన వృక్షాలు 5 రకాలుగా చెప్పారు మనకు, ఎరుపు సూర్యోపాసనకి, తెలుపు మామూలుగా దేవతలకు చూస్తాం, కానీ ఇంకా రంగులు ఉన్నాయటండి 3 రకాల రంగులు. మరి అరణ్యాల్లో ఎక్కడున్నాయో మనకు అనుభవంలో కనిపించడం లేదు, తెలియని విషయాలే ఉంటాయి కనుక ఎక్కువ ఇలాంటి చందన వృక్షాల దగ్గర సంచారం చేస్తాటండి. పూర్ణ శుభుట్టండి, లక్షల దోషాలు కాదు కోట్ల దోషాలు పోగొడతాటండి. శుక్రుడు మామూలుగా కేంద్ర స్థానాల్లో ఉన్నట్లయితే జాతకానికి కానీ ముహూర్త భంగం అసలు ఇతరత్ర గ్రహాలను ఎవరిని కూడా చూడక్కర్లేదని చెప్పారు. ఈ ఒక్క ఫలం వల్ల జీవితం అనుకూలంగా ఉంటుందన్నారు. పూర్ణ శుభాన్ని కలుగు చేసేటువంటి వాడు కాగా 4 వేదములు ఎందు ప్రియభావన కలిగిన వాటండి. మంచి దృఢమైన శరీరం, ఆరోగ్యమైన శరీరం కలిగినటువంటి అటండి. ఏదైనా కొంచెం అనారోగ్యం కలిగజేస్తే ముఖం మీద రకరకాలతో ఉన్నటువంటి యొక్క ఇబ్బందులు కలుగ చేసే స్వభావం, వ్యతిరేక స్థానంలో ఉంటే, గురువుతో కూడి ఉంటే. సరే, గ్రహ సంఖ్య 20,000 అని చెప్పాము. తర్వాత ఈయనకి ఇష్టమైనటువంటి మాసాల్లో భాద్రపద మాసం చాలా ఇష్టం అండి. తర్వాత స్త్రీలు ఈ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి జాతకులు అవునా కాదా, రాశారా లేదా పెద్దవాళ్ళు అనే విషయం మనకు తోచకపోయినా, వాళ్ళ యొక్క ముఖ లక్షణాలు, వాళ్ళు నులుచునే పద్ధతి, వాళ్ళు నడిచే నడిచే పద్ధతి చూస్తే దాన్ని బట్టి ఈ కళ్ళు కానీ, ఈ పెదవులు కానీ, ఈ వగైరాలు కానీ చూసినప్పుడు శుక్రజాతికి చెందిన వాళ్ళని కాస్త జాతక పరిచయం ఉన్నవాళ్ళు ఉపాసనాపరులైతే చెప్పగలరు అంటున్నారు. తర్వాత ఇక ఇతరమైనటువంటి యొక్క ముత్యం కూడా చాలా ఇష్టంటండి ఆ యొక్క మహానుభావుడికి. తర్వాత ఈ నవరత్నాల్లో బంగారంతో కూడినటువంటి యొక్క ఈ రత్నాలు ఏవైతేనో అవి ధరిస్తే చాలా ఇష్టంటండి. తర్వాత ఆయనకు సంబంధించి పూజ చేస్తే శుక్రవార వ్రతాలు, మంగళగౌరి వ్రతమే కాకుండా ఇలాంటి వ్రతాలు చేస్తే చెరుకు రసం చాలా ఇష్టంటండి. తర్వాత ఇలాంటి యొక్క వైభవంతో అలాంటి యొక్క శుక్ర ప్రియమైనటువంటి యొక్క మంత్రాలను రేపు పెద్దలు సంకల్పించినటువంటి యొక్క ఈ కార్యక్రమంలో మరి సంప్రదాయ ప్రకారంగా లక్షాత్మక నవగ్రహ లక్షాత్మక మహామంగళ విశ్వ కళ్యాణ మహాయాగ మహోత్సవ షష్టమ దివసంలో రేపు ఉదయం కార్యక్రమం వేదస్వస్థతో శ్రీవారి యొక్క ప్రార్థనతో ప్రారంభమవుతుంది. ఇలాంటి విధి విశేషాలతో శుక్రగ్రహం మనకు సరే గ్రహ స్థితిలో ఎలా ఉన్నా మరి స్త్రీ సంబంధంగా పురుష సంబంధంగా మనకు అనేకమైనటువంటి యొక్క ఏకాదశ స్థానంలో ఉండే శుభాలు కలుగ చేయాలని ప్రార్థన చేస్తూ, సద్గురువుల దివ్యచరణాలు విశ్వసిస్తూ, శ్రీవారి యొక్క ఆశీర్వచనాన్ని సదా ఉపేక్షిస్తూ, శారదా అమ్మవారిని భావిస్తూ, గురువులకు నమస్కరిస్తూ, సభను ప్రార్థిస్తూ, శుభాంతంగా సుఖాంతంగా స్వస్తి. శ్రీమద్ రమణ గోవింద్ నమః పార్వతీపతయే నమః హరహరే శ్రీమాతా శ్రీమహారాజ్ఞీ కీ జయ్.